తీయతామితి చాబ్రవీత్. అప్పుడు రాజుగారు గుర్తుకొచ్చింది, స్మృత్వ అంటే జ్ఞాపకం వచ్చిందనమాట. అవును కదా, ఈ వీరశర్మ గారు లాంగ్ లాంగ్ ఎగో 2 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఆవిడ నా దగ్గర అట్టే పెట్టాడు కదా, అసలు వాళ్ళ సంగతే మర్చిపోయానంటే ఇంత మతి మరిపోయాడు నాకు అనుకున్నాడు ఆయన. ఇప్పుడు గుర్తుకొచ్చిందనమాట. కొంతమంది ఎందుకు అలా మర్చిపోతారు కాలప్రభావం వల్ల. ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు కూడా, ఫోన్ చేస్తే కింద తేడా చేస్తే తర్వాత చెప్తాడనమాట, గురువుగారు ఫోన్ చేశారా అంటాడు, నేను చేసింది ఎప్పుడు 2016లో, ఇప్పుడు 2017లో మిసుడుకలు చూసుకుంటాడనమాట. ఇలాంటి పెద్దవాళ్ళు ఉంటారంటే ఉంటారు తప్పక, ఏ కొంతమంది ఉంటారు వాళ్ళకి ఫోన్ ఎన్నిసార్లు చేసినా అంతే, గురువుగారిని మా ఊరు రండి అంటారు, ఈ గురువుగారికి దారి తెలియదు, ఎన్నిసార్లు చేసినా ఒక్కడెత్తడు, వీడు రాత్రంతా కారులో తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి పెద్దవాళ్ళు సృష్టిలో ఎంతమంది ఉంటూ ఉంటారు. అలా అయిపోయింది రాజుగారి పరిస్థితి. ఇప్పుడు గుర్తుకొచ్చి పొర్ర కొక్కుని అవును సుమా అనుకుని, ఏం చేయాలో తెలియక, మీ ఆవిడ ఉంది కానీ నువ్వు సాయంత్రం చీకటి పడ్డాక వచ్చావు కదా, ఏకాదశి నాడు చీకటి పడ్డాక పెళ్ళాం బిడ్డలను చూడకూడదట, అది మా నియమం, ఇది శాస్త్రం కాదు, మా ఆచారం అండి, మా ప్రాంతీయ ఆచారం, అన్నిటికీ ప్రాంతీయ ఆచారం పెంచోటి ఉంటుంది కదా జనాల్లో, అందుకని ప్రాంతీయం అన్నారకి ఎవడో మాట్లాడలేడు. ఇప్పుడు గురువుగారైనా మీరు మా ప్రాంతం అన్నారంటే నేనేం చేస్తాను, అమ్మో ప్రాంతాచారాన్ని గౌరవించకపోతే పాపంటండోయ్, శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా, శాస్త్రం కంటే ప్రాంతీయ ఆచారం గొప్పది, మా ప్రాంతీయ ఆచారం ఇదే అన్నారంటే దాన్ని గౌరవించకపోతే కూడా నాకు పాపం వస్తుంది, అందుకని ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రాంతీయ ఆచారాలను గౌరవించి తీరాలని శాస్త్రం. ఇప్పుడు రాజుగారు ఏమన్నాడు, మా ప్రాంతీయ ఆచారం చీకటి పడ్డాక ఏకాదశి నాడు పెళ్ళాం బిడ్డల్ని మొదటిసారి చూడకూడదు, అంచేత ఈ రాత్రికి పడుకో, పొద్దున్నే మీ ఆవిడకి ఇచ్చి స్నానం చేయించి ఆవిడకి మంచి బట్టలు ఇచ్చి అలంకారం చేయిస్తాను, నీ భార్య నీకు తిరిగి అప్పగిస్తానంటే, అయ్యో ఈ ప్రాంతీయ ఆచారాలు ఎందుకు పెట్టారురా బాబు, రాకరాక వచ్చి రాగానే మా ఆవిడ చూద్దామంటే ఈ ఏకాదశి నాడు చూడకూడదు అంటారు ప్రాంతీయ ఆచారం. శాస్త్రములలో లేవి అనగా రాజుగారు అన్నారు, శాస్త్రాల్లో లేనివెన్నో ఉంటాయ్యా, ఎవరైనా 6 నెలల దాకా మా ఆవిడ ముఖం చూడకూడదు, ప్రసవం అయ్యేటప్పుడు ఎవరు పడితే చూడకూడదు అంటారా, అది మీ ప్రాంతీయ ఆచారం ఇది మా ప్రాంతీయ ఆచారం అన్నాడు ఈయన. అవును కదా అని ఇంక కిక్కురు మళ్ళా ఆయన, ఎందుకంటే అది ప్రాంతీయ ఆచారమే ఇది ప్రాంతీయ ఆచారమే, అందుకని ఏమనలేక సర్లండి అయితేను అన్నట్ట. నీకేమన్నా ఆహారం పంపమంటావా, ఏకాదశి ఇంకేం ఆహారం తింటాను, అసలే మా ఆవిడని చూడలేదు, అందులో ఈ ఆవిడని చూడాలి కొడుకుని చూడాలని ఆత్రంతో వచ్చినోడికి ఆకలి చచ్చిపోయింది ఒక దెబ్బకి, సర్లేండి ఏవో లఘుగా కాస్త పాలు పళ్ళు పంపిస్తే ఈ ఏకాదశి నాడు పుచ్చుకుంటాను, కాస్త పొద్దున్నే పెందరాళ్ళే మా ఆవిడని చూపించండి అన్నట్ట. నీకేం పర్వాలేదు నేను చూపిస్తాను, ఆవిడ జాగ్రత్తగానే ఉందిలే అని ఈయన కోసం ఏం చేశాడు, ఓ బిందెడు పాలు, ఓ 2 చక్కెరకేళి, అరటి పళ్ళ గెలలు, యాపిల పళ్ళ బుట్ట, ఇవన్నీ పంపించారు. ఈ రాజుగారికి ప్రేమ అంటే ఈయన మొహమాట పడతాడేమోనని వద్దన్నా వినిపించకుండా ఇడ్లీ నిండా నెయ్యి పోసేసే భక్తి, ప్రేమ తాగడేమో తెండేమోనని, అక్కడ ఆ ప్రేమకి ఇంకెవరేం కాదనలేము, ప్రేమకి ఎవడైనా లొంగవలసింది. ఈ పళ్ళన్నీ పుచ్చుకుని ఆయన కూర్చున్నాడు, సరిగ్గా రాత్రి నిద్రపట్టలేదట. ఈలోపు రాజుగారు అప్పుడు ఏం చేశాడు, చక్కచక్క భటుల్ని వెంట పెట్టుకు వెళ్ళాడు, ఆవిడ నట్టే పెట్టిన అంతఃపుర ప్రాంగణం దగ్గరికి వెళ్ళి తలుపులు తీయిద్దామంటే తాళాలు కూడా మర్చిపోయారు వీళ్ళు, కాపలవాళ్ళు లేరుగా. రాజుగారు నేనే పిచ్చాడిని మర్చిపోయానంటే మీరు ఇలాంటి పని చేశారేమిట్రాని కాపలవాళ్ళని మందలించి, రాజుగారిదే తప్పినప్పుడు భటులు తప్పు ఉండడంలో ఆశ్చర్యం ఉంది అని తాళాలు పగలగొట్టించి లోపలికి వెళ్ళి చూసేట. ఓరి దేవుడు ఆ లోపల ఉన్నాడు, శవాలు కుళ్ళువాసన వచ్చేసి ఎముకలు పురుగులు కూడా చచ్చిపోయే చివరికి అలా అయిపోయి ఉన్నారట, గిజగిజలాడిపోయాడు ఆయన. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈ శవాన్ని చూస్తే ఈ బిడ్డలను చూస్తే ఆ బ్రాహ్మడు ఏమైపోతాడు, వాడు ఏమైపోతాడు అనడే బెంగ కంటే ఆగ్రహంతో నన్ను శపించవచ్చు, నేను నా తరాల వాళ్ళు చచ్చిపోతాం, ఇక్కడ నేను చేసిన పాపం ఒకటి కాదు, స్త్రీ హత్య, శిశు హత్య, గర్భంలో ఉన్న పిండ హత్య, ఇవన్నీ ఒక పక్కన పెట్టి ఓ బ్రాహ్మడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం అనే మహాపాపం, ఇన్ని కలిసి నన్ను ఏ నరకానికి తోసేస్తాయో అనుకుని ఆ తలుపు దగ్గరికి ఏం చేసి చెక్క 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 రాత్రిపూట అర్ధరాత్రిపూట సొరంగ మార్గం గుండా శ్రీనివాసం దగ్గరికి వెళ్ళిపోయాడు. స్వామి స్వామి రక్షించని పాదాల మీద పడ్డాడు. ఏమయ్యా రాత్రి 12 వచ్చేసే వీళ్ళు అర్ధరాత్రి వచ్చేవేటి కారణం ఏమిటని, సాధారణంగా నువ్వు సాయంత్రం 9:00 టైంకి వస్తావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు అన్నట్టు. అకాలంలో వచ్చావేమిటంటే ఏం చెప్పను స్వామి, ప్రణవంతమవో చెత్తం భీతోత బ్రాహ్మణీ మృతాం, ఒక బ్రాహ్మణి నా వల్ల చచ్చిపోయింది, గర్భవతికి అన్నం పెట్టలేదు, అందువల్ల ఆ గర్భవతి కడుపులో ఉన్న శిశువు చచ్చిపోయాడు, బయట ఉన్న కొడుకు చచ్చిపోయాడు, ఇప్పుడు ఆ బ్రాహ్మడు వచ్చి కూర్చున్నాడు, తెల్లారితే నా పెళ్ళం ఏదంటాడు, నాకు ఈ విషయాలు తెలియక మీ ఆవిడ దా ఎక్కడో ఉందిలే అని ముందు గండం గడిచి పిండం బయటపడడం కోసం ఆయన్ని, రేపు ఉదయము నీ భార్య దర్శనము చేసుకుందువు కానీ ఈ పూట కాగమన్నాను. రేపు ఉదయంలోపు తన పెళ్ళాన్ని బిడ్డల్ని ఇవ్వకపోతే ఆయన నన్ను శపించేస్తాడు, నాకు మహాపాపం వస్తుంది బాబోయ్ అని కాళ్ళ మీద పడి ఏడ్చేట. శ్రీనివాస, గోవింద, మురారి అతి భీతితో ఆర్తుండై వచ్చిన నీ భక్తుడిని రక్షించమంటే వెంటనే శ్రీనివాసుడు ఏమన్నాడు, రాజా భయపడకు, మాభైరాజన్ ద్విజోత్తమాత్తు ఆందోళికాంతమారోప్య స్త్రీభిస్వాభిస్సమాన్వితం. వెంటనే కిందకెళ్ళు, అక్కడ ఆ బ్రాహ్మడి భార్య, వాడి కొడుకు, పిండం, వీళ్ళ అస్థిపంజరాలని ఓ పల్లకీలో పడుకోబెట్టు. ఆ పల్లకీని తీసుకుని ఇక్కడికి రా. నా గుడి పక్కనే ఓ చిన్న పద్మాకరం ఉన్నది, ఓ సరోవరం, అందులో నా నామస్మరణ చేస్తూ వాళ్ళని ముంచేయి. తక్కన వాళ్ళు బతుకుతారు, వాళ్ళని వాళ్ళకి అప్పగించేయి. కానీ ఈరోజు నుంచి ఇక నేను కలియుగాంతం వరకు రాతి విగ్రహంగా ఉంటాను, నువ్వు పిలిచినా పలకను, దర్శనం ఇవ్వను. ఇక ఈ రోజు నుంచి దర్శనం లేదు, పలుకులే. నువ్వు కూడా నా దగ్గరికి అర్ధరాత్రి 12 వచ్చి పలకరిస్తే వీలుంటే మాట్లాడతాను, కానీ రూపదర్శనం ఇవ్వను. ఈ రూపదర్శనం వల్ల నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు నాకు అర్థమైంది. రూపదర్శనం ఉండడం వల్లే కదా నువ్వు నా దగ్గరకు వచ్చి ఇంత అజ్ఞానం చేసి మళ్ళీ కాళ్ళ మీద పడతావు, రేపు పొద్దున ఇంకో పని చేస్తావు, ఎవడో చంపేస్తావు, బతికించమంటావు. ఇలా చచ్చిన వాళ్ళందరినీ బతికించుతూ కూర్చుంటూ ఉంటే సృష్టి ధర్మానికి అది విరుద్ధమవుతుంది. మరణించిన వారు చీటికి మాటికి బ్రతకరాదు సుమా. అంచేత ఈ రోజు నుంచి కలియుగాంతం వరకు మానవులకి వేరే రూపాలలో తప్ప నా దివ్య మంగళ రూపంతో కనపడి, కోరికలు లేని వారికి మాత్రమే కనపడతాను అని వెంటనే ఆయన అదృశ్యమైపోయాడు. ఇంకా ఆ రోజు నుంచి తొండమరుడికి వెళ్ళి ఆయన దర్శనం అవ్వలేదట. చేసిన పిచ్చ పనికి చీటికి మటికి కోరికలు అడగడం వల్ల, అంత పూర్వం రోజు రాత్రి వచ్చి కూర్చునేవాడు కదా ఆయన, ఆయన కూర్చుంటే శ్రీనివాసుడు కూడా రూపం ధరించి సరదాగా ఆడుకునేవాడు. ఇక పాపం తొండమరుడికి ఆ తర్వాత తాను బతుకున్నంతకాలం శ్రీనివాసుని దర్శనమే లభించలేదు. ఇప్పుడు ఈయన పోన్లే స్వామి దర్శనానికి దూరమైనా పాపం నుంచి విముక్తి పొందాను అనుకుని మళ్ళీ చకచకా వచ్చి ఈ అస్థిపంజరాలన్నింటినీ కూడా, బుడ్డి శిశువు అండి, ఎంత గుడ్డు కదా, పుట్టినవాడు చచ్చిపోయాడు కదా, ఆ అస్థిపంజరం ఎత్తుతూ ఉంటే రాజుగారికి చాలా దుఃఖం వచ్చేసింది, ఇట్లండి మహాపాపం చేశానండి. అందులో చిన్నపిల్లల్ని మనం మామూలుగా దెబ్బ కొట్టడాలంటే బాధపడతాం, అటువంటిది వాళ్ళు చచ్చిపోతే ఆ శవాలను చూస్తే తల్లిదండ్రులకు కానీ లేకపోతే బాధ్యత ఒప్పుకున్నవాడికి కానీ ఎంత బాధ. రాజుగారు ఆ అస్థిపంజరాలను అందరూ పడుకోబెట్టి, ఆ స్త్రీ అస్థిపంజరం పడుకోబెట్టి ఆ పల్లకి తానే మోసుకొచ్చి ఏడుకొండల మీదకి తీసుకొచ్చి అక్కడ శ్రీనివాసుడు చూపించిన సరోవరంలో వాటిని ముంచాడు. వెంటనే వాళ్ళు అందమైన రూపాలతో పూర్వం ఎలా ఉన్నారో అలాగే అయిపోయారట. అందుకే దానికి అస్థి సరోవరం అని పేరు. ఇప్పటికి కూడా కొండ మీద అస్థి సరోవరం ఉంది, మీరు కావాలంటే నాతో వస్తే చూపిస్తాను. చాలా ఉన్నాయి, కొన్ని చోట్లకి మనకు అనుమతి కావాలి. ఇప్పుడు తుమ్మూరు తీర్థం ఉందనుకోండి, అక్కడికి వెళ్ళాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి కావాలి, లేకపోతే ఈ మధ్యన స్మగ్లర్స్ ఎక్కువైపోయారు, ఈ చందన వృక్షాలు నరికే దుర్మార్గులు, దానివల్ల పొరపాటున మనం అనుమతి లేకుండా పెడితే మిమ్మల్ని కాల్చేస్తారు. అవతల దొంగాడేమో పోలీసు వాడు అనుకుని చంపేస్తాడు, పోలీసు వాళ్ళేమో దొంగ అనుకుని చంపేస్తారు, రెండు రకాలుగా ఇబ్బంది. అందుకనే ఇప్పుడు మనం చాలా చోట్లకి వెళ్ళాలంటే అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. అద్భుతమైన క్షేత్రాలు. ఆ మధ్యలో ఒకసారి తిరుపతిలో ప్రవచనం చేస్తున్నప్పుడు అనుకున్నాం, తీరా చూస్తే ఆ సమయంలో దొంగాళ్ళకి పోలీసులకి మధ్యలో కాల్పులు కూడా ఒకటి వచ్చి ఆగిపోయాం. ఏదో సమయంలో నేను పెడతాను. మార్చిలో 11 ఇంకా భారతం అక్కడ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం, సంపూర్ణ భారతం. ఆ ఎండింగ్ సమయంలో ఏదో ఒక రోజున అక్కడికి నడక పెడతాను, అప్పుడు మీ అందరూ లింగయ్య గారితో టచ్లో ఉంటే మీరు వచ్చి ఆ ప్రాంతాలకు రావచ్చు, హాయిగా నడిచి రావచ్చు. అందువల్ల అంటే వృత్తుల మీద వ్యామోహం ఉంటే నాకు పెళ్లి చేస్తే 5,000 వస్తాయండి, లేకపోతే ఇంకో చోట కడితే ఇంకోటి వస్తాయండి అనుకుంటే నేనేం చేయలేను, కానీ కనీసం గురువుగారితో ఒకసారి కొండెక్కుదాం అనుకుంటే మాత్రం అన్ని పనులు మానేసి ఆ ఒక్కరోజుకి రండి. సరే, మొత్తం మీద ఏమైనా అస్థి సరోవరం అనే పేరు సార్థకమయ్యి వాళ్ళంతా ప్రాణం పొందారు. అప్పుడు రాజుగారు స్వామిని పూజించి ఆనందపడిపోయి, నన్ను అనుగ్రహించేవా స్వామి అన్నట్ట. ఇంకా స్వామివారు ఏం మాట్లాడలా, ఇంకా విగ్రహ రూపం నుంచి ఆయనకి దర్శనం ఇవ్వలేదు. వీళ్ళని వెంట పెట్టుకొచ్చి తిరిగి అంతఃపురంలోకి తొండమారుడు ప్రవేశించాడు. పొద్దుటే ఆ వీరశర్మని పిలిపించాడు. ఓయి దాక్షిణాత్య బ్రాహ్మణోత్తమ, ఇదిగో నీ భార్య, నీ పిల్లలనగా నేను ఆనందపడిపోయి నా పెళ్ళం బిడ్డలు ఎంత బాగా పెంచేవయ్యా అన్నట్టు. వాళ్ళు కూడా చచ్చిపోయినట్టు తెలియదుటండి, పునర్జన్మ ఎత్తారు కదా, వాళ్ళకి అసలు ఏం గుర్తులేదు, అసలు ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు ఆయన అప్పుడే వచ్చాడు అనుకుంటున్నారు, అందువల్ల వాళ్ళకి, మీ బ్రాహ్మడికి ఎవరికీ తెలియదు తెలుసున్నవాడు ఈ రాజుగారు, ఇక పైన ఉన్న స్వామివారు. ఆ తర్వాత అక్కడ కొద్ది రోజులుండి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ వీరశర్మని సేవించి కానుకలిచ్చి అతన్ని పంపేశాడు. వీరశర్మ కూడా రాజుని దీవించి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజు నుంచి రాజుగారు రోజు రాత్రి 9-10 గంటల సమయంలో బంగారపు పువ్వులు తయారు చేయించి తాను చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా బంగారు పూలతో పూజ చేస్తే అప్పుడు శ్రీనివాసుడి యొక్క అనుగ్రహం వస్తుందనే ఉద్దేశంతో రోజు 108 బంగారు పువ్వులు తయారు చేయించేవాట. పొద్దుడు తయారు చేయించడం, రాత్రి పట్టుకెళ్ళడం, స్వరంగ మార్గం గుండా వెళ్ళడం, స్వామివారి పాదాల దగ్గర చేరి ఓం వెంకటేశాయ నమః శ్రీనివాసాయ నమః అని ఒక్కొక్క నామం చదివి 108 నామాలతో అష్టోత్తర శతనామాలతో శ్రీనివాసుని బంగారు పువ్వులతో పూజించేవాడు. 6 నెలల పాటు బంగారు పువ్వులతో శ్రీనివాసుని ఎంతో భక్తితో పూజించాడు ఆయన. ఒకరోజున ఏం జరిగింది, 6 నెలలు గడిచాక ప్రతిరోజులాగే బంగారు పువ్వులు తీసుకుని కొండెక్కాడు. పాత బంగారు పువ్వులన్నీ పక్కకి తీసి కొత్త పువ్వులతో పూజ చేయాలి కదా, అందుకని పాత బంగారు పువ్వులు తీయడానికి చేయిబెట్టగానే అక్కడ బంగారు పువ్వులు లేవు, ఆ పువ్వులు ఎక్కడో దూరంగా పడిపోయాయి, ఎవరో విసిరేసినట్టు అయిపోయింది. రాజుగారికి మతిపోయింది, నేను రోజు బంగారు పువ్వులు ఇలా చరణముల దగ్గర పేరుస్తాను, అంటే విసరడం కాదు మళ్ళీ ప్రేమగా అలా పేరుస్తట, పువ్వు మీద పువ్వు పెట్టేవాడు. ఆ పువ్వులు అర్చకులు తీయరు, ఇవి రాజుగారు చేస్తున్న పూజా పుష్పాలని తెలుసు కనుక అర్చకులు పొద్దుటి పూట అభిషేకం చేసినప్పుడు కూడా ఆ పువ్వులు మళ్ళీ అదా ప్రకారంగా పెడతారు. రోజు మళ్ళీ రాత్రి రాజే వచ్చి ఆ పాత పువ్వులు తీసి మళ్ళీ కొత్త పువ్వులు పెట్టేవాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ పువ్వులు పక్కకి వెళ్ళవు, ఈ పూట ఈ పువ్వులు పక్కకి పడ్డాయి. ఎందువల్ల అనుకుంటూ ఉంటే స్వామి పాదాల దగ్గర మట్టి పువ్వులు ఉన్నాయి. రాజుగారికి మతిపోయింది, మట్టి పువ్వులు వచ్చేయేమిటి, బంగారం లాంటి సువర్ణ పుష్పాలు పోయి అనుకుని ఏమో లేని అనుకుని మళ్ళీ అవన్నీ ఆ మట్టి పువ్వులు తీసేసి మళ్ళీ బంగార పువ్వులతో పూజ చేసి ఇంటికి పోయాడు. మళ్ళీ మర్నాడు వచ్చాడు. ఈసారి ఏం జరిగింది, తదోర్ధ్వం తులసీ పుష్పం జాత్వపశ్యత్ సమృణ్మయం. మర్నాడు కూడా అలాగే రాత్రి 10 వచ్చి ఈ పువ్వులు తెద్దామని చూస్తే ఈ పువ్వులు దూరంగా పడ్డాయి, అక్కడ మట్టి పువ్వులు, ఆ మట్టి పువ్వుల మీద ఒక తులసి ఆకు ఉంది, ఒక తులసి పత్రం మట్టి పువ్వులతో కనపడింది. ఇంకా రాజుగారు పొర్రకోకేసుకున్నాడు, స్వామివారు నాకు కనబడడం మానేశాడు, కనబడకపోయినా నా పూజనైనా అంగీకరిస్తున్నాడని ఒక 6 నెలలుగా సంతోషిస్తున్నాను, ఇప్పుడు నా పూజ కూడా శ్రీ మహావిష్ణువుకి వెంకటేశ్వరుడికి సంతోషం కలిగించట్లేదేమో, లేకపోతే బంగారు పువ్వులు పెట్టడం ఏమిటి, ఆ బంగారు పువ్వులు పోయి మట్టి పువ్వులు రావడం ఏమిటి అనుకుని మళ్ళీ ఏమో భ్రమేమో అని ఈ రోజు కూడా చూద్దామని 3వ రోజు కూడా ఈ మట్టి పువ్వులు మళ్ళీ తొలగించి బంగారు పువ్వులు పెట్టాడు. మర్నాడు చూసేట అసలు ఒక్క బంగారు పువ్వు కూడా లేదు, అన్ని పువ్వులు మాయమైపోయాయి, అన్ని మట్టి పువ్వులే, మట్టి పువ్వుల మీద తులసాకుంటోంది. ఇంక వెంటనే రాజుగారు తలకాయని శ్రీనివాసుడి పాదాల మీద పెట్టి ఢామ్ ఢామ్ అని కొట్టేసుకుని ఏడ్చేశాడు, ఇంక నేను బ్రతకను, అసలే నాకు నీ దర్శనం కాకుండా పోయింది, రూపదర్శనం ఇవ్వడం లేదు, దానికి తోడు నేను బంగారు పువ్వులతో పూజ చేస్తుంటే బంగారు పువ్వులు కూడా మాయమైపోయి మట్టి పువ్వులు వస్తున్నాయి, అంటే నీకు నా మీద కోపం వచ్చింది, ఆగ్రహం వచ్చింది, శ్రీనివాసుని ఆగ్రహానికి గురయ్యాక ఆయన అనుగ్రహానికి దూరం అయ్యాక ఇంకా బ్రతకడం ఎందుకు, నేను చచ్చిపోతాను బాబాయ్ అన్నట్టు అనగానే స్వామివారు కనబడకుండా ఏమన్నాడు, ఎందుకు ఏడుస్తావు నాయన, కశ్చిత్ కులాలహ మద్భక్తః కుర్వగ్రామే వసత్యసౌ స్వగృహే అర్చయతే రాజః తదంగీక్రియతే మయా ఇతి దేవవచ శ్రుత్వా తంద్రష్టుం ప్రయయౌ నృపః. అప్పుడు స్వామివారు విగ్రహంలో నుంచి కనబడకుండానే మాట్లాడాడు, తొండమాన్ చక్రవర్తి ఎందుకే అంత గుండెలు బాదుకు ఏడుస్తావు, ఓ తొండమాన్ గుండెలు బాదుకుని ఎండిపోయేలాగా గొంతెండేలాగా ఏడవద్దు, నువ్వు భక్తుడివే, బంగారు పువ్వులతో పూజించే మంచి భక్తుడివే, కానీ నీకంటే గొప్ప భక్తుడు శ్రీనివాస మంగాపురంలో ఉన్నాడు, శ్రీనివాస మంగాపురంలోకి నేను మొట్టమొదట అడుగు పెట్టాను, ఆ మంగాపురం నాకు చాలా ఇష్టం, ఇప్పుడు కూడా మీరు అక్కడ కళ్యాణ వెంకటేశ్వరుడు అంటారు తెలుసు కదా, ఆయన్ని చూస్తే స్వామివారిని చూసినట్టే, అంత గొప్ప విగ్రహం అది కూడా. అక్కడ భీముడు అని పేరు కలిగిన ఒక కొండలు చేసుకుని ఆయన ఉన్నాడు, కులాలుడు. కొండలు చేసుకుని ఆ కొండలంబుకు బతికే ఒక భక్తుడు, ఆయన పేరు భీముడు. అతడు పరమ భక్తుడు, నారాయణ స్మరణ లేకుండా ఏ పని చెయ్యడు, పేదవాడు. అతడు రోజు ఏం చేస్తున్నాడు, నేను పేదవాడిని, కొండలు చేసుకోవాలి, ఆ కొండలు అమ్ముకోవాలి, అమ్ముకుంటేనే నాకు 4 రూపాయలు వస్తాయి, అప్పుడు నాకు భుక్తి, భుక్తి లేకపోతే ముక్తి ఎక్కడి నుంచి వస్తుంది. అందువల్ల 7 కొండల మీద వేంచేసిన శ్రీనివాస నీ దర్శనానికి రాలేను, రాకుండా ఉండలేను, రాలేను రాకుండా ఉండలేను, దర్శనం బునాకోసంగనీకు ద్వారపాలు రడ్డు వత్తురు, నేను రాలేను రాకుండా ఉండలేను. పోను, నువ్వు వచ్చి నాకు దర్శనం ఇవ్వడానికి వీలు లేకుండా ద్వారపాలకులు నిన్ను అడ్డం కొడతారు, నిన్నెందుకు బాధ పెట్టడం, అందుకే నేను ఇక్కడే ఉండి నిన్ను పూజిస్తాను అని ఏం చేసేవాట, రోజు కొండలు చేసే మట్టిని పిసికి అందులో కొంత మట్టితో వెంకటేశ్వరుడి విగ్రహం చిన్నది తయారు చేసి ఆ విగ్రహం పాదాల దగ్గర 108 మట్టితో పువ్వులు చేసి ఆ మట్టి పువ్వులు 108 అక్కడ పెట్టేవాట. ఈయనకి పాప మంత్రాలు తెలియదు, తంత్రాలు తెలియదు, ఏమీ తెలియదు, భక్తుడు, జ్ఞాని, కానీ ఆయన చదువుకోలేదు కదా, అందుకని వెంకటేశాయ నమః, వెంకటేశ్వరుడికి పువ్వు, వెంకటేశ్వరుడికి పువ్వు, ఇంకేం తెలియలేదు, 108 పువ్వులు ఇదే అష్టోత్తరం ఆయనకి, వెంకటేశ్వరుడికి పువ్వు, గోవిందునికి పువ్వు. అందరం మనం గోవింద అంటాం, ఆయన పాపం గోవింద అనలేడు, గోవింద అంటట. నిజానికి గోవింద కదా శబ్దం, కానీ భక్తులు అందరూ పలకలేరు కనుక చాలామంది ఎంతసేపు గుళ్ళో కడితే గోయిందో గోయింద అంటారు. గోయింద అనగానే జేబులో చెయ్యటి పక్కవాడు పోయిందా పోయిందా అని పరిసెత్తుకుపోతాడు, నిజానికి గోవింద అన్నట్టుగా, కానీ అది నిజానికి గోవింద శబ్దం. అయినా పాపం అమాయక భక్తులకి ఏం తెలుస్తుందండి, భక్తికి, పరమాత్ముని భక్తికి భాష ఏమిటి, జ్ఞానం ఏమిటి, భగవంతుడికి ఏం పాండిత్యం ఒక్కర్లా, ఈ పాండిత్యం మనం బ్రతకడానికి. అందుకనే ధూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ఏ వేదంబు పఠిల్చలూత భుజగం బే శాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యసనం పునర్చ కరి చెంతు ఏ మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిం శ్రీకాళహస్తీశ్వర. ఏ వేదంబు పఠించ లోత, సాలెపురుకి వేదం వచ్చా, కశ్యప్ గారు కాబట్టి. ఓం నమ శంభవే చమ యోభవే చ నమ శంకరాయ చమయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని మంత్రం చదువుతూ అభిషేకం చేయించాడు. సాలెపురుగు ఒకటి ఉండేది కాళహస్తిలో, దానికి వేదం రాదు, అయినా ఆయన్ని పూజించింది, దానికి మోక్షం ఇచ్చి దాని పేరులో ఉన్న స్త్రీని తన ముందు చేర్చుకున్నాడు, దానికి వేదం వచ్చా. ఇంకా పాము పూజించింది, దానికి ఏ శాస్త్రాలు వచ్చు, దానికి ఏ శాస్త్రము రాదు పాపం, వాళ్ళు తెలియవు, వీళ్ళు తెలియవు, అయినా కాళ అని ఆ భక్తుడిని అనుగ్రహించి తన ముందు ఆ పేరు చేర్చుకున్నాడు. ఇంకా ఏనుగు అదేం విద్యాభ్యాసం చేసింది, అది వాళ్ళు చదవలేదు, ఎల్కేజీ చదవలేదు, డొనేషన్లు లేవు, అమెరికాలో ఉద్యోగాలు లేవు, అదేం మెరిక కాదు అమెరికా వెళ్ళడానికి, అయినా దాన్ని అనుగ్రహించి మోక్షం ఇచ్చాడు, దాని పేరు కూడా హస్తి అని చేర్చుకుని వెరసి శ్రీకాళహస్తీశ్వరుడు అయ్యాడు. ఇంకా రోజు ఆయనకి పంది మాంసం నైవేద్యం పెట్టిన చెంచువాడు పాపం సామాన్య భక్తుడు బోయేవాడు కన్నప్ప, ఆయనకి ఏం చదవచ్చు, ఆయనకేం మంత్రాలు రావు, ఆయనకి మంత్రం రాదు కాబట్టే మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా మంత్రమో తంత్రమో ఎరుగనై తినే నాదమేదో వేదమేదో కాననై తినే వాదమేల పేద బాధ తీర్పరావయ్యా స్వామీ మహేశ పాప వినాశ కైలాసవాసాయీశ నిన్ను నమ్మినాను రావా నీలకంధర. ఆయన నాకు మంత్రం తంత్రం చేత కాదన్నాడు, అయినా ఆయనను అనుగ్రహించాడు, వాడికి ఏం మంత్రం వచ్చు. ఇతరులకు చెప్పడానికి ఏదో పురాణం చెప్పి మిమ్మల్ని ఆనంద పెట్టడానికి మిమ్మల్ని బాగు చేయడానికి పాండిత్యం కావాలి, కానీ మోక్షమునకు పాండిత్యం అక్కర్లా, పాండిత్యం అవసరమే, అది లేకపోతే మీకు ఇవన్నీ తెలియవు, ఈ కథలు తెలియవు, ఉపాసనలు తెలియవు, కానీ ఒక్కడికి చాలు ఆ పాండిత్యం. తక్కిన మీ అందరికీ వేదాలక్కర్లా, ఉపన్యాసాలక్కర్లా, ఉపనిషత్తులక్కర్లా, ఆయన దగ్గరికి వెళ్ళి ఓ పువ్వు పెట్టేసి బాబో ఆయన మీద పడిపోతే చాలు. అసలు పిచ్చి భక్తికి ఆయన తొందరగా లొంగుతాడు. అందుకే పిచ్చాడు వచ్చి నా నెత్తి మీద బియ్యం పోసేసి ఇన్ని ఆకులు వేసేస్తే ఆ భక్తికి, అమాయక భక్తికి ఆయన లొంగిపోతాడు. ఇంకెక్కడ దానికి శాస్త్రం అక్కర్లా. మామూలుగా అయితే తులసీదళాన్ని మనుషుల యొక్క నెత్తి మీద వేసిన వాడు, కాళ్ళ మీద వేసినవాడు మూర్ఖుడు భ్రష్టుడు అవుతాడని శాస్త్రం. కానీ అదే అమాయకుడు వచ్చి నా నెత్తి మీద తులసేసాడు అనుకోండి, పాపం ఆవిడికి ఏం తెలియదు అమాయకురాలు అని ఆ ఈశ్వరుడు అనుగ్రహిస్తాడట. చూసారు ఎంత తేడా ఉందో అక్కడ. అందుకే అమాయకులకి తొందరగా మోక్షం వస్తుంది. జ్ఞానం కంటే భక్తి గొప్పది ఎప్పుడు కూడా. అందుకే చిట్ట చివర నెగ్గేది భక్తే. మోక్ష సాధన సామగ్రియాం భక్తి ఏవ గరీయసి. మోక్షమిచ్చే సాధనాలలో ఈ జ్ఞానం, వైరాగ్యం, యోగం ఇత్యాది సాధనాలలో ఒక్క భక్తే గొప్పది. ఇంకా దానికి మించినది మరొకటి లేదు అన్నాడు. గరీయసి అని చెప్పేశాడు ఆయన. అంతకంటే మించిన వస్తువు మరొకటి లేదు. అన్నిటికీ గొప్పది భక్తి. అందుకని ఈ భక్తుడు, ఈ కొమ్మరివాడు భీముడు రోజు కొండలు చేసే ముందు ఇంత మట్టితో వెంకటేశ్వరుడు విగ్రహం చేసి మట్టితో 108 పువ్వులు చేసి ఈ పువ్వుల్ని గోయిందా గోయిందా అని పెట్టేసేవాడు. ఏడుకొండలాడా వెంకటరమణ అనేవాడు పాప ఆయన. వెంకటరమణ అని కూడా అనేవాడు కదా అలా పెట్టేవట. అలా తర్వాత నా శ్రీనివాసుడు నాకు దర్శనమిస్తున్నాడని కళ్ళ ముందు ఆ రూపాన్ని చూచి పులకించిపోతూ మట్టి తొక్కేవాడు. అసలు ఎంత గొప్ప భక్తుడండి ఆ భీముడు పాపం. ఆ భీముడి భక్తికి మెచ్చుకుని వాడు మట్టి పువ్వులు అక్కడ మట్టి విగ్రహం దగ్గర పెడుతూ ఉంటే నీ బంగారు పువ్వులు కంటే వాడి భక్తి గొప్పది కనుక అవి తోసేసి నేనే వాటిని స్వీకరిస్తున్నాను. అక్కడ పెట్టిన పువ్వులు ఇక్కడ చేరుతున్నాయి, అక్కడ పెట్టిన తులసి ఇక్కడికి చేరుతోంది. అతడు నీ రాజ్యంలో శ్రీనివాస మంగాపురంలో ఉన్నాడోయ్ అనగానే తొండమారుడికి ఆశ్చర్యం కలిగింది. భీమ పూజ చేసే దేవం కథం వద కులోత్తమ అనుకున్నాడు. అనుకుని స్వామి నీ అనుగ్రహానికి గురైన ఆ భక్తుడు ఎక్కడుంటే అక్కడికి ఇప్పుడే వెడతానన్నట్ట. వెళ్ళు వెళ్ళు అనగానే ఇప్పుడే వెళ్ళనా, రాత్రిపూట ఆ భక్తుడు అలసిపోయి ఉంటాడు. పగలంతా మట్టి తొక్కి తొక్కి కొండలు చేసి చేసి వాటిని ఎండబెట్టి ఎండబెట్టి వాటిని అమ్మి ఏదో ఇంత అన్నం తిని మొగుడు పెళ్ళాలి నిద్రపోతుంటే నువ్వు నన్ను లేపేసినట్టు ఆయన లేపకూడదు. నేనంటే దేవుణ్ణి, అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టిన కాలింగి బెల్ల కొట్టిన ఏమనుకోను. రాత్రి 9 వచ్చి మంత్రోపదేశం అంటే కాగితం మీద మంత్రం రాసిస్తాను, ఏం చేస్తాను నేను దేవుణ్ణి కనుక. కానీ ఆయన అలా ఇబ్బంది పెట్టకూడదు. పొద్దున్న వెళ్ళంటే అలాగేనని ఆ రాత్రి అంతా ఆనందంతో భక్తుడిని చూస్తున్నానని ఆనందంతో సరిగ్గా నిద్రపట్టక పొద్దుట లేచి తెల్లవారుజామున ఎక్కడ నా రాజ్యంలో శ్రీనివాస మంగాపురం వెతుక్కుంటూ ఆ మంగాపురం దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో భీముడు అప్పుడే ఇలా మట్టి తొక్కుతూ ఆ మట్టిలో కొంత భాగాన్ని విగ్రహం చేసి అక్కడ మట్టి పూలు పెట్టి గోయిందా హరి గోయిందా గోయిందా హరి గోయిందోయ్ అంటున్నాడు పాపం. ఆ సమయంలో ఈయన దగ్గరికి వెళ్ళిపోయి పరమభక్త భక్తాగ్రణి అని సాష్టాంగ నమస్కారం చేసేసట. వాడికి మతిపోయింది భీముడికి. ఎందుకని ఈయన చక్రవర్తి, తొండమాని చక్రవర్తి. నేను చూస్తే దమ్ములు చేసేవాణ్ణి, అంటే మట్టిని తొక్కేవాణ్ణి. ఈ దమ్ము చేయడం అంటారు, పొలం దున్నడం తెలుసు కదా మీకు. అందులో నీళ్లు పెట్టి దుక్కి దున్నేస్తే దాని దమ్ములు అంటారు. మట్టిని బాగా ముద్దగా తయారు చేసే విధానం అన్నమాట అది. అలాంటి వాడి కాళ్ళ మీద పడుతున్నాడు ఏమిటన్నట్ట. అందుకని అన్నమాచార్య ఏమన్నాడు, దమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి వచ్చిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. ఈ కత్తెలు చెప్పితే అది ఏం తెలుస్తుంది? వాడు దుమ్ములు అండం, వాడు రొమ్ములు అండం, వాడు కుమ్ములు అండం, ఎవడికి తోచింది వాడు చెప్పడమే. మొత్తం మీద ఈ తొండమాన్ చక్రవర్తి వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డగానే ఆయన అందుకనే తెల్లబోయాడు, చక్రవర్తులు మీరు మా ప్రభువులు, మేము సామాన్యులం సేవకులం, ఇదేమిటి స్వామి కాళ్ళ మీద పడుతున్నారంటే నాయన సేవకుడేమిటి ప్రభు ఏమిట్రా, శ్రీనివాసుడే నీ సేవకు మెచ్చుకున్నాడు, నా పువ్వులు పక్కకు తోశాడు, నవ్వుతూ నీ మట్టి పువ్వులు లాక్కున్నాడు రా బాబు, అందుకే నేను నీ కాళ్ళ మీద పడ్డానంటే పాపడికి ఏం అర్థమవుతుంది, అసలు ఏమిటి స్వామి అన్నాడు. అప్పుడు చెప్పాడు ఈయన, ఓ భీమ, నేను రాజుని, నా దగ్గర బంగారం ఉన్నది గనక సువర్ణ పుష్పాలు తయారు చేసి రోజు శ్రీనివాసుని పూజిస్తున్నాను. ఈ మధ్య నువ్వు మట్టి పువ్వులతో మట్టి విగ్రహాన్ని స్వామివారిని పూజిస్తూ ఉంటే ఈ పువ్వులు వచ్చి నా పువ్వుల్ని గెంటేస్తున్నాయి. స్వామివారి పాదాల దగ్గర సువర్ణ పుష్పాలు మాయమై నీ మట్టి పువ్వులు నువ్వు వేసిన తులసాకు వస్తున్నాయి. కారణం ఏమిటంటే నీ భక్తి గొప్పదని శ్రీనివాసుడు చెప్పాడు, నిన్ను చూడమన్నాడు, అందుకే వచ్చానని గానే ఆయన కన్నీళ్లు పెట్టేసుకున్నట్టు ఆనంద పుష్పాలు వచ్చేసాయి. ఏమని ఇంతటి చక్రవర్తి ఏమిటి? పైగా శ్రీనివాసుడికి పినమామ గారు, ఈయనెక్కడ? గుడి కట్టించిన ఆయన ఎక్కడ? ఆ గుడి కట్టించడానికి ఇంత మట్టి కూడా సప్లై చేయడం చేత కానీ కొండలమ్ముకునే నేనెక్కడ? పేదవాణ్ణి నేను. ఆయన కోటీశ్వరుడు కదా, అదే ఉద్దేశం ఆయనకి. అయినా నేను మట్టి పువ్వులు పెడితే ఈ మట్టి పువ్వుల్ని గట్టి భక్తితో ఇచ్చిన పువ్వులుగా భావించాడంటే ఇది శ్రీనివాసుని కరుణ తప్ప నా భక్తి కాదన్నాడు వాడు. రాజుగారితో కలిసి ఆ క్షణమే రాజుగారు వీడిని తీసుకెళ్లారులేండి పైకి. పాపం ఈ భీముడు వెళ్ళి స్వామి పాదాలు తాకి నిజంగా పువ్వులు పెట్టి మోక్షం పొందాడు. అదిగో భీముడు తొండమానుడి యొక్క అనుగ్రహముతో శ్రీనివాసుణ్ణి చూచి ఆయన పాదాలు పట్టుకోగానే తక్కన శ్రీనివాసుడు వైకుంఠం నుంచి విమానం పంపి ఈ భీముణ్ణి, అతని భార్యని, వాళ్ళ పిల్లల్ని అందరూ చూస్తూ ఉండగా, రాజుగారు చూస్తూ ఉండగా వైకుంఠానికి పట్టుకుపోయాడు. ఆ వైకుంఠానికి పట్టుకుపోతూ ఉంటే ఇప్పుడు ఈ తొండమాన్ చక్రవర్తి గారికి ఒక అనుమానం వచ్చింది. ఇన్నాళ్లుగా నీ గుడి కట్టానా, రోజు రాత్రి వచ్చి నీ దర్శనం చేసుకుని నీతో కూర్చున్నానా, పైగా నీకు మామగారినా, బంగారు పువ్వులతో పూజ చేశానా, ఇప్పటివరకు నాకు విమానం లేదా, నిన్నగాక మొన్న మట్టి పువ్వులు ఇచ్చినానికి పెళ్ళాం బిడ్డలతో సైతంగా విమానంలో పైకి పట్టుకుపోతున్నావా, ఇదేం అన్యాయం స్వామి? నేను నిన్ను ప్రశ్నించను, అన్యాయం న్యాయం నీకే తెలియాలి, కానీ నా బతికింతేనా? ఆయన అంతటి పాటి భక్తి లేదా? ఆయన తీసుకెళ్ళడం నాకు ఇష్టమే, ఇప్పుడు ఆయన తీసుకెళ్ళద్దని కాదు, కానీ నన్ను వదిలేసేమేమన్నట్ట. అప్పుడు ఆయన చెప్పాడు, ఒరే నాయనా, భూలోకంలో భక్తికి మించింది లేదు, వాడికి ఆర్తి ఎక్కువ, నా స్వామి కంటే ఏది ఎక్కువ కాదనుకున్నాడు, ఈ మట్టి మొత్తం శ్రీమన్నారాయణ స్వరూపంగా భావించాడు, కానీ నువ్వు మట్టి పువ్వులు కంటే బంగారమే గొప్పదనుకున్నావు, నీలో బంగారం పెచ్చ ఇంకా పోవాలా, అందుకే బంగారం పెచ్చ పోవాలి మనకు ముందు, అది పోవాలి గుర్తుపెట్టుకోండి. చీటికి వాటికి బంగారం 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 డబ్బు డబ్బు అన్నామా, ఈ శ్రీనివాసుడు మనకు మోక్షం ఇవ్వడు. డబ్బు అని పిలువబడే ఒక జబ్బు పోతే డబ్బును వెళ్ళిపోతాం ఆయన దగ్గరికి. డబ్బును ఆయన దగ్గరికి వెళ్ళాలంటే డబ్బు అనే జబ్బు పోవాలి. అప్పుడు రాజుగారికి విషయం అర్థమై ఆ రోజు నుంచి శ్రీనివాసుడిని మనఃపుష్పంతో అర్చించాడు. యోపాం పుష్పం వేద అనుకుంటూ, అసలు పుష్పం మనస్సు. భగవంతునికి ఇంక ఎన్ని పువ్వులు ఇచ్చినా ఎన్ని నివేదనలు చేసినా సంతోషం కలగదు, ఒక్క చిత్తశుద్ధితో పూజ చేస్తే, ఈ మనస్సు అనే పుష్పాన్ని సమర్పిస్తే వెంటనే సుఖం పొందొచ్చు. తొండమానుడు ఈసారి మనఃపూర్తిగా అర్చన చేశాడు. వెంటనే శ్రీనివాసుడు ఏం చేశాట, గరుడ వాహనం పంపాడు. ఇగో తొండమాన్, ఇప్పుడు నీ మనస్సు శుద్ధి పొందింది, నీ భార్యతో కలిసి అత్యంత శుద్ధితో భక్తితో పూజించావు, ఈసారి నీకు విమానం కాదు గరుడ వాహనం ఇస్తున్నాను. ఎంత అదృష్టవంతుడు, ఇక్కడ చెప్పాడండి వందో శ్లోకంలో సుస్పష్టముగా గరుడ వాహనం మీద తీసుకుపోయేట ఆయన స్వయముగా ఆరుహ్య గరుడందేవో, ఈ గరుడత్మంతుని మీద ఎక్కుని గరుత్మంతుని మీద ఎక్కించుకుని తొండమానుడిని వైకుంఠానికి పట్టుకుపోయాడు. ఆ తొండమానుడు ఇప్పటికి కూడా మళ్ళీ రాత్రిపూట గరుడ వాహనం మీద భూలోకానికి వచ్చి, వైకుంఠానికి వెళ్ళినా సరే భూలోకానికి వచ్చి, భూలోక వైకుంఠం ఈ వెంకటాద్రి శ్రీనివాసుడు ప్రత్యక్ష దైవం, ఈయనని పూజించి వైకుంఠానికి వెళ్ళాను కనుక నిత్యం ఇక్కడికి వస్తానని భూలోక కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో అక్కడికి వస్తాడు. వైకుంఠం ద్వారం గుండా లోపల కడతాడు, ఆ తర్వాత మహాద్వారం గుండా వెళ్ళి స్వామిని పూజించి వెళ్ళిపోతాడు. అందుకే రోజు రాత్రి 11 నుంచి 12 మధ్యలో ఆ మహాద్వారం దగ్గర నిలబడితే ఏదో ఒక సమయంలో తొండమానుడి కటాక్షం మన మీద పడుతుందిట, ఈ జన్మలో తరిస్తా అంట మనం. అందుకే ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు between 11 and 12 కాసేపు ఆ మహాద్వారం ప్రాంగణం లోపలికి వెళ్ళక్కర్ల, లోపలికి ఎలాగో వెళ్ళవరుగా, మనలాంటి వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందండి ఆ భాగ్యం, ఆయన ఎప్పుడో తీసుకెళ్ళాలి తప్ప. ఇప్పుడు అంత డబ్బులు ఉన్న వాళ్ళకే కదా, పదవులు ఉన్న వాళ్ళకే కదా, ఎవరు పడితే వాళ్ళు మహాద్వారం గుండా ఎక్కడ పెడతారు, కానీ మనం అలా వెళతాము వెళ్ళలేమని బెంగక్కర్ల. ఆ ప్రాంతంలో ఎక్కడైనా నిలబడితే, అక్కడ నిలబడి దగ్గరలో అవకాశం ఉన్న చోట భక్తితో ఆ ద్వారం కేసి చూస్తే, లేదా ఎత్తుగా మెట్ల మీద నిలబడి చూసినా తొండమాన్ చక్రవర్తి దిగి వస్తాడు, ఈ భక్తులంతా నన్ను నా కథని నమ్మారు, శ్రీనివాసుని నమ్మారు అని ఆయన ఏం చేస్తాట, దర్శనం చేసుకుని బయటికి వెళ్ళేటప్పుడు, అమ్మా పద్మావతి, నా కూతురు కత్తల్లి, శ్రీనివాస అల్లుడివి, మీ ఇద్దరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, పాపం పిచ్చి పద్మాకర్ గారు ఈ పురాణాన్ని 7 రోజులు మందరిలో చెప్పాడు, భక్తులకి చెప్పాడు, వాళ్ళు నమ్మారు, ఆయన్ని నమ్ముకుని వీళ్ళంతా వచ్చి గుమ్మం దగ్గర గేట్ కీపర్లా చూస్తున్నారు నీకోసం, వీళ్ళందరికీ వైకుంఠం ఇయ్యి అంటే తప్పకిస్తాను, వీళ్ళకి 100 ఏళ్ళు నిండాక వైకుంఠానికి పట్టుకుపోతాను అంటాడు ఆయన. మళ్ళీ 100 ఏళ్ళు నిండాలి, ముందుగా వెళ్ళిపోతే నా పురాణం చెప్పడానికి నేను వినడానికి మీరు, లేకపోతే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. కంప్లీటింగ్ ఆఫ్ 100 ఇయర్స్ అనమాట. కాకపోతే ఎవరు ముందో ఎవరు వెనకో తెలియదు. మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏమిటంటే, నాకంటే ముందెడితే మాత్రం నాకు సీట్ అట్టే పెట్టండి వైకుంఠంలో. నాకు అదొక్కటే భయం. వెళ్ళిపోయాక ఆపేవాడు మొహం, వాడు పురాణం చెబితే మాత్రం భూలోకంలో పెద్ద సీట్లు ఆయనే గుర్తున్నాడు కదా, ఎక్కడికి వచ్చాక కూడా సీట్ ఇస్తామా అనకుండా. ఎందుకంటే యాత్రలో అలా చూస్తూ ఉంటాం, గురువుగారు ఎక్కే ముందే వీళ్ళు ఎక్కేసి మొత్తం ఆక్రమించి ఈయనకి ఎంత గంటేస్తూ ఉంటే మళ్ళీ నానా యాత్ర అవుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు మంచివాళ్ళు కనుక ఓ సీట్ నాకు పెట్టండి. ఒకవేళ నేను ముందు వెళ్ళిపోతేనే, నేను మీకోసం అంటే మీ పేరు నాకు లిస్ట్ ఇస్తాను. నేనంటే నా పేరు మీకు గుర్తు కానీ మీ పేర్లని నాకు గుర్తుండడం కష్టం కనుక మీకు కూడా మంచి ఒక సీట్ అట్టే పెడతా. మనం నమ్మి ఉన్నాం గనక భగవంతుడు తప్పక వైకుంఠములో ఆసనము ఇచ్చి తీరతాడు. ఎందుకు ఇవ్వడండి, ఆయన అవ్యాజ కరుణామూర్తి. వెంకటేశ్వరుడికి ఒక నామం ఉన్నది, ఏమిటది? అవ్యాజ కరుణామూర్తి. ఏ వంక లేకుండా ప్రేమించే స్వామివారు. మనం ఈ పురాణాలన్నీ నమ్ముతున్నామో లేదా? తొండమాన్ చక్రవర్తి కథ విన్నాం కదా, ఆయన మనల్ని అనుగ్రహిస్తాడని నమ్మాం కదా. నమ్మిన తర్వాత ఎందుకు అనుగ్రహించడు? ఆ నమ్మిన వాళ్ళని అనుగ్రహిస్తాడు. తప్పక మన భక్తికి తగిన పెద్దపీట వేస్తాడు ఆయన. ఎంతో మందిని అనుగ్రహించిన అత్యంత పవిత్ర దివ్యక్షేత్రం ఆ క్షేత్రం. ఇవాళ ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను. పూర్వం పరీక్షిత్ అని ఒక మహారాజు గారు ఉండేవాడు. ఆ పరీక్షి నరేంద్రుడు వేటకి వెళ్ళాడు. శమీక మహర్షి మెడలో చచ్చిపోయిన పావును వేశాడు. దానితోటి శమీకుడు కొడుకు శృంగి, నీవు 7వ రోజు రాత్రి చీకటి పడేలోపు తక్షకుడనే పాము కాటు తిని మరణించు అని చెప్పించాడు. ఆ శాపం వల్ల 7 రోజుల్లోనూ పాపం భాగవతం విన్నాడు పరీక్షిత్తు. గంగా తీరంలో ఇప్పుడు సుఖస్థలం అంటాం, ఢిల్లీకి ఇంచుమించుగా ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ 7 రోజులు కూడా సుఖుడి ద్వారా భాగవతం విన్నాడు. ఇంకా 7వ రోజు సూర్యాస్తమయంతో ఆయనకు ఆయువు తీరుతుంది. ఆ సమయంలో కశ్యప్ అని పేరు కలిగిన ఒక మంచి మంత్రగాడు ఉండేవాడు, బాగా చదువుకున్నవాడు, పాము మంత్రాలు బాగా వేస్తాడు. ఆయనకి కొంచెం డబ్బు పెచ్చ. ఈ డబ్బు కోసమని ఆయన ఏమనుకున్నాడు, నేను పరీక్షి నరేంద్రుడి దగ్గరికి వెడతాను, ఎంత గొప్ప పావుకైనా పావు కాటుకైనా నేను తగిన వైద్యం చెయ్యగలను. పరీక్షిత్తుని తక్షకుడు కాటు వేసిన తక్షణం నేను మంత్రం వేసి పరీక్షిత్తుని బతికిస్తే అప్పుడు పరీక్షిత్తు ఆయన కొడుకు మెచ్చుకుని నాకు అర్ధరాజ్యం ఢిల్లీలో సగం ఇవ్వకపోతారా, ఓల్డ్ ఢిల్లీ నాకు ఇచ్చేసి వాళ్ళు కొత్త ఢిల్లీ కట్టుకోపోతారా, నాకు బంగారం ఇవ్వకపోతారా అనుకుని పాపం బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళారు. దారిలో ఓ పొట్టి బ్రాహ్మడు ఒక ఆయన కనబడ్డాడు ఈయనకి. ఈ కాశ్యపుడు ఆయన చూసి, తమరెవరు బాబు అంటే నేను ఎవరినో తర్వాత చెప్తాను, నువ్వెవరు అన్నట్టు ఆ పొట్టి ఆయన, నేనా, నన్ను కశ్యపుడు అంటారు, మంచి పండితుణ్ణి, వేదమంత్రాల్లో ఆరితేరిన వాణ్ణి, అన్నిటికీ మించి పావు మంత్రాల్లో ఆరితేరిన వాణ్ణి. ఈ రోజుతో పరీక్షిత్తుకి ఆయువు తీరుతోంది. ఆ పరీక్షిత్తుని తక్షకుడని ఒక పావుగాడెవడో కాటేయబోతున్నట్ట, ఆ పావుగాడు కాటేయగాని నేను వెళ్ళి ఆ పరీక్షిత్తుని రక్షిస్తానడగానే ఈ పొట్టాడు పక్కపక్కనవి, పావుగాడవాడు పరీక్షిత్తు, ఇవాళ చావక తప్పదు. ఆ పరీక్షిత్తుని చంపే తక్షకుడు నువ్వన్నట్టుగా పావుగాడు కాదు, మహాసర్పం, 1000 పడగలు కలిగిన వాడు, ఆదిశేషుడికి వాసుక్కి తమ్ముడు అన్నట్ట. ఎవడైనా పర్వాలేదు, ఆదిశేషుడు కాటేసిన నేను రక్షిస్తానన్నాడు ఈయన. అలాగా అని జామని చూస్తుండగా వాడు పెద్ద పాము అయిపోయాడు. ఇంతగా పొట్టాడే తక్షకుడు, వాడు ఏకంగా నిలువెత్తు శరీరంతో 1000 పడగలతో భయంకరాకారంతో ఎదురుగుండా ప్రత్యక్షమై, ఎరా కశ్యప, నేనేరా తక్షకుణ్ణి, నన్ను పావుగాడు అంటావు నా మొహం మీద, నేను కాటేస్తే పరీక్షిత్తు నువ్వు బతికించగలవా, కాసుకో, నీ ఎదురుగుండా నీ చెట్టుని కాటేస్తున్నాను, దాన్ని బతికిస్తే అప్పుడు నీ మహిమ తెలుస్తుంది అన్నట్ట. అలాగే కాటేయి అన్నాడు ఈయన. ఈయనేం భయపడలా కశ్యప్ గారు. కశ్యప్ గారు చాలా ధైర్యవంతుడు, ఆయనకేంటి భయం, ఈ బోడి పవన్ చూసి కాటేయి అన్నాడు. అంటే ఈ కశ్యప్ కాదులేండి, ఆ కశ్యప్ గారు. ఈయనకి అంత మంత్రశక్తి ఉందేమో, ఉంటే నా దగ్గర ఎందుకు ఉంటాడు, నన్ను ఎప్పుడు వదిలేసేవాడు. ఆయన వెంటనే ఏం చేశాడు, ఆ పక్కనే ఒక పెద్ద చెట్టు ఒకటి ఉంది, ఆ చెట్టు మీద ఆకులు కోసుకోవడానికి, ఆ మర్రి చెట్టు మీద ఆకులు కోసుకోవడానికి ఇంకో బ్రాహ్మడు ఎక్కాడు, ఈ సత్యనారాయణ గారు లాంటి ఆయన. ఒక ఆయన తెల్లారితే ఏదో ఓ పని మీద ఈ చెట్టు మీద బ్రాహ్మడు ఉన్నాడు. ఈ తక్షకుడు తక్షణం 1000 పడగలతో బుస్సిన చెట్టుని కాటేశాడు. చెట్టు సమూలంగా భగ 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 మంటలతో కాలి పిడికిడు బూడిదైపోయింది. బ్రాహ్మడు కూడా చచ్చిపోయాడు, అందరూ కాలిపోయారట. అయ్యే బాబో, ఏం విషం అనుకున్నారు లోకంలో వాళ్ళంతా. అప్పుడు కశ్యపుడు చిరునవ్వు నవ్వి, ఇంతేనా, ఇంకేమన్నా బూడిచ్చేస్తావా నువ్వు అంటే, వాడికి మతిపోయి, ఇంతలా కాలి బూడిదైపోతే చెట్టు, ఇంతేనా ఇంకేమన్నా చేస్తావంటామేమిట్రా, నీ మహిమ చూపించన్నాడు. ఈ కశ్యపుడి దగ్గర ఒక కమండలం ఉంది, ఈ కమండలంలో నీళ్లు చేతిలోకి తీసుకుని ఆ బూడిదను పోగేసి దాని మీద జల్లి ఓ మంత్రాన్ని ఉచ్చరించాడు. టక్ ఎక్కడ చూస్తూ ఉండగా చెట్టు చెక్క 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 వెళ్ళి కళకళలాడిపోతూ ఆకులతో కొమ్మలతో ఓడలతో యథాప్రకారం అయిపోయింది. అందులో కాలి బూడి దీపిన బ్రాహ్మడు కూడా మళ్ళీ కూర్చున్నాడు కళ్ళదోడు పెట్టుకుని దర్జాగా మరిని. వీడికి మతిపోయిందిట ఈ తక్షకుడికి. వాడు 1000 బుర్రలు గొక్కున్నాడు, 1000 పడగలు కదా, తోకతో గొక్కున్నాడు గోళ్ళు లేక. నాయనా కశ్యప, ఏమి నీ మంత్రశక్తి? తక్షకుడి లాంటి పావు కాటు వేసిన చెట్టు బూడిదైతే దాన్ని తక్షణం మళ్ళీ యథాప్రకారంగా తయారు చేసావా? అమోఘం నీ మంత్రశక్తి. కానీ ఒక్క మాట చెబుతా విను, పరీక్షిత్తుకి మరణం తప్పదు, అది విప్రశాపం. నీ సాటి బ్రాహ్మడు ఒకటి శాపం పెడితే నువ్వు ఆ శాపాన్ని తప్పిస్తావా? నా మాట విను, ఆ శాపాన్ని తప్పించకు. నీకు కావలసినంత బంగారం ఇస్తానంటే ఈయన ఆలోచించి నిజమే శాపాన్ని మనందుకులే పాడు చేయడం అని నీవు ఇచ్చే బంగారం పట్టుకుపోతానన్నట్ట. ఈయన వెంటనే వాడికి 2000 ఏనుగుల మీద 3000 గుర్రాల మీద బంగారం వెండి ఇచ్చి పంపేశాడు. ఇంత బంగారం ఈయన జీవితంలో చూశాడా? ఈ బంగారం వెండి మణులు పుచ్చుకుని ఈ తక్షకుడి దగ్గర తక్షణం వీడుకోలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ తక్షకుడు వెంటనే వెళ్ళాడు, పరీక్షిత్తుని కాటేశాడు, పరీక్షిత్తు బూడిదైపోయాడు. ఆ రోజున తక్షకుడి యొక్క కాటు దెబ్బకి పరీక్షిత్తు చావడంతో ఈ కశ్యపుడి శరీరం పూర్తిగా నల్లగా అయిపోయింది. ముక్కుల్లోంచి నోట్లోంచి దుర్వాసన రావడం మొదలుపెట్టింది. భయంకరమైన మహారాజా హత్యాపాపం వీడిని పట్టుకుంది. దాంతో ఆ రోజు నుంచి వీడి శరీరం అంతా రక్తం ఓడినట్టు అయ్యేది దుర్వాసన. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బ్రాహ్మణులంతా వచ్చి ఏమిటి వీడి శరీరం ఇలా కంపు కొడుతోంది అనగా ఆకాశవాణి అన్నది, ఈ కశ్యపుడు ఒక పాపం చేశాడు, రాజుగారిని చంపడానికి వెడుతున్న పాము డబ్బిస్తే ఆ డబ్బుచ్చుకుని రాజుగారిని కాపాడలేదు, చేతిలో విద్య ఉండి కూడా ఒక మహారాజుని రక్షించకపోవడం వల్ల హత్యాపాపం వీడి చుట్టుకుంది, అందుకే వీడి శరీరం దుర్వాసనతో ఉందనగానే మొత్తం అగ్రహారంలో ఉన్న వాళ్ళందరూ అతన్ని గెంటేశారటండి. అది గొప్ప మాట అండి. అవస్థానం నలేభే సగ్రామేవ ఆశ్రమేపివ, ఊళ్ళో అగ్రహారం వాళ్ళు వెలేసారట. అగ్రహారం వాళ్ళు తలుచుకుంటే ఊళ్ళో వెలేస్తే ఇంకా ఊళ్ళో బతకలేము. ఎప్పుడు కూడా సాటి వాళ్ళంతా తిరస్కరిస్తే ఇంకే బతుకుతాం. సాటి పురోహితులు బ్రాహ్మణులు అందరూ కూడా మన మహారాజు గారు లాంటి ధర్మమూర్తి ఉంటాడా? అటువంటి ధర్మమూర్తిని చంపేస్తావా నువ్వు? వాడు చచ్చిపోతుంటే రక్షించకుండా వచ్చావా? చీని బతుకుతాడా? డబ్బు కోసం కక్కుర్తి పడతావా? అదే ఆ డబ్బెట్టి బిల్డింగ్ కట్టేసుకున్నావా? 2 స్లాబులు వేసుకుంటావా? పో పో అని తిట్టేశారు. ఎక్కడ అతనికి ఆశ్చర్యం లేదు. శరీరం కంపోడుతోంది, నెత్తురోడుతోంది. అందువల్ల ఏం చేయలేక ఏడుస్తూ అడవికి వెళ్ళాడు. అరణ్యంలో శాకల్యుడు అని ఒక ముని ఉన్నాడు. శాకల్యుడు చాలా గొప్ప ముని. ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడితే ఆయన అన్నాడు, బాబా కంపు వచ్చేస్తున్నావు రా బాబు, ఎవరో నువ్వు అన్నట్ట. అయ్యా నన్ను కాశ్యప్ అంటారండి. ఏం చేసావు నువ్వు? ఏం చేశావు తర్వాత చెప్తానండి. ఇన్ని ఊళ్ళల్లో ఒక్క సాటి బ్రాహ్మడు నన్ను ఊళ్ళోకి రానివ్వట్లేదు, మా ఇంట్లోకి కూడా వెళ్ళనివ్వట్లేదు, ఆశ్రమాల్లోకి రానివ్వట్లేదు, ఒంటరి వాడిని అయిపోయాను, నేను రక్షించండి రక్షించండి అంటే అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూశాడు. వెంటనే అర్థమైపోయింది. ఇప్పుడు చెప్పేట ఆయన, బ్రహ్మహత్య సురాపానం గురు స్త్రీ గమనం తథాస్తేయం సంసర్గ దోషో వా మయా నాచరితం క్వచిత్. నాకు నువ్వెందుకు ఇలా కంపు కొట్టువాడు అయ్యావు అర్థమయ్యింది అన్నాడు శాకల్యముని. అప్పుడు మళ్ళీ ఈయనన్నాడు, ఏమర్థమైందండి, నాకు ఆశ్చర్యంగా ఉంది, మా సాటి వాళ్ళు నన్ను తెగ తిడుతున్నారు, నిజానికి నేను చేసింది ఏమని తప్పు ఉందండి? వాడు ఎవడో డబ్బు ఇచ్చాడు, డబ్బు చూపోయాను, ఆ రాజుగారికి పోయే కాలం వచ్చి పోయాడు. నేనేమన్నా బ్రహ్మహత్య చేశానా, సురాపానం చేశానా, గురు భార్యని పొందానా, లేక ఎవరైనా నీచులతో తిరిగానా? నేను ఒక్క పాపం చేయలేదు, అయినప్పటికీ ప్రజలంతా నన్ను నిందిస్తున్నారు, నువ్వు కూడా నా పాపం తెలిసిందంటున్నావు అనగా శాకల్యుడు అన్నాడు, మరి ఎప్పటికి కూడా నీకు విషయం అర్థం అవ్వలేదా? పరీక్షిత్ అనే ఒక ధర్మమూర్తి, భాగవతం విన్న పూజ్యుడు, చంద్రవంశ సంజాతుడు, అటువంటి రాజుగారిని రక్షించే మంత్రం నీ దగ్గర ఉంది, అయినా దారిలో తక్షకుడిచ్చిన డబ్బుచ్చుకుని కక్కుర్తి పొడొచ్చేశావు. రాజుని రక్షించని వాడు తన మంత్రమును లోక సంరక్షణకి వినియోగించకుండా డబ్బుకి కక్కుర్తి పడి ఆ డబ్బు కోసం మంత్రాన్ని త్యాగం చేసిన వాడు. బ్రహ్మహత్య, సురాపానం, గురుస్త్రీ గమనం, శిశుహత్య, భ్రూణహత్య, అగమ్య గమనం, అభక్ష్య భక్షణం వంటి అనేక దోషాలకు గురైపోతాడు. అందుకే నీ బతికిలు అయిపోయింది అనగానే, అయ్యో నాకు తెలియదండి, ఆ రాజుగారికి పోయే కాలం వచ్చింది అనుకున్నాను తప్ప ఇప్పుడు ఈ పాపం నుంచి నాకు విముక్తి లేదా అని అడిగాడు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదా అన్నాడు. అప్పుడు శాకల్యుడు కళ్ళు మూసుకుని సుఖుణ్ణి ధ్యానించాడు. సుఖయోగీంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సుఖయోగీంద్రుడిని, సుఖయోగి నీ దగ్గర భాగవతం విన్న భాగవతోత్తముడు పరీక్షిత్తు చావుకి పరోక్షంగా ఇతడు కారకుడయ్యాడు. అందుకే వీడికి రోగం పట్టుకుంది, ఇతని శరీరం కంపుతూ ఉంది, ఎవరూ రానివ్వడంలా. మహాపాపాత్ముడి దగ్గరికి రానివ్వకూడదనే శాస్త్రం కొద్దీ అగ్రహారం వాళ్ళు రానివ్వడం లేదు. అంతేగాని వాళ్ళకి ఇతని మీద వ్యక్తిగత ద్వేషం కాదు. ఎందుకు అపవిత్రపు సొమ్ము, దిక్కుమాలను సొమ్ము సంపాదించి దిక్కు లేక అల్లాడిపోతున్న ఈ చిక్కుల్లో ఉన్న వ్యక్తిని రక్షించమనగానే ఆయన అన్నాడు, తక్షణం కాలినడకన సువర్ణముఖి నదికి వెళ్ళు, అక్కడ సమస్త పాపాలని పటాపంచెలు చేసే కొండొకటి ఉన్నది, అది వెంకటాద్రి. ఆ వెంకటాద్రికి వెళ్లే ముందు కపిల తీర్థంలో స్నానం చేయి, ఈశ్వరుణ్ణి అమ్మవారిని దర్శనం చేసుకో, సగం పాపం పోతుంది. సగం పాపం పోయిన నీకు వెంకటాద్రికి వెళ్ళే అధికారం వస్తుంది. కొండెక్కుతూ ఉంటే కొంత పాపం పోతుంది. ఆ తర్వాత అక్కడ స్వామి పుష్కరిణి చేతి సర్వ పాపాపనోదిని ఉత్తరే శ్రీనివాసస్య వర్తతే మంగళప్రదాగా. స్వామి పుష్కరిణి అనే పేరుతో శ్రీనివాసునికి ఉత్తర భాగంలో ఒక గొప్ప కొలనున్నది, కోనేరున్నది, సకల పాప పరిహారక శక్తి కలిగిన సరస్వతీ స్వరూపం ఆ పుష్కరిణి. అక్కడికి వెళ్ళి మంగళప్రదమైన ఆ సరస్సులో సంకల్పపూర్వకంగా స్నానం చేస్తే నీ పాపాలు పోతాయనగానే టక్కన వీడు, నేను అక్కడికి వెళ్ళాలంటే నాకు ఓపిక లేదండి, మీరే సాయం చేయండి అంటే శాకల్యుడు కూడా వచ్చాడు. ఆ శాకల్యుడిని వెంట పెట్టుకుని ముందు కపిల తీర్థ స్నానం చేసి ఈశ్వరుణ్ణి పార్వతిని దర్శనం చేసుకుని కొండెక్కుతూ ఉంటే పాపం తుప్పు రాలినట్టు సగం రాలిందిట. ఆ తర్వాత వెళ్ళి స్వామి పుష్కరిణిలో శాకల్యుడు సంకల్పం చెబుతుంటే ఈయన స్నానం చేశాడు. ఎందుకో తెలిసినా, పాపాత్ములకి సంకల్పం చెప్పుకునే శక్తి నశిస్తుంది, నోట్లోంచి మాటలు సరిగ్గా రావు, ముద్ద ముద్ద అయిపోయింది నోరు వాడికి. అందుకే ఆ ముద్దగా ఉండి వీడు సరిగ్గా సంకల్పం చెప్పుకోలేకపోతున్నాడనే ఉద్దేశంతో శాకల్యుడు సంకల్పం చెప్పి కాశ్యప సుగోత్రోద్భవాయ కాశ్యప నామధేయస్య మహాపాప పరిహారార్థం శ్రీరాజ హత్య దోష నివారణార్థం పుష్కరిణి స్నానం అహంకరిషి అని వచ్చి చెప్పించి బుడుంగుని మొలగమన్నాడు. మూడు సార్లు ములిగాడో లేదో, మళ్ళీ కశ్యపుడు పూర్వంలాగే అందంగా తెల్లగా మారిపోయాడు, చక్కని జుట్టు వచ్చేసింది, ఆ కంపు పోయింది, మహాపుణ్యాత్ముడు అయిపోయాడు. అప్పటి నుంచి సుఖయోగేంద్రుడు శాకల్యుడు కశ్యపుడు ముగ్గురు ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు, నాయనలారా మహాభయంకర పాపములు పరిహారమవ్వాలంటే కలియుగములో సులభోపాయం ఒక్కటే, వెంకటాద్రికి వెళ్ళండి. డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళడం కాకుండా ముందు కపిల తీర్థంలో స్నానం చేసి కపిలేశ్వర స్వామి వారిని అమ్మవారిని దర్శనం చేసుకోండి, అప్పుడు కొండెక్కండి. ఎక్కుతూ ఉంటేనే మీ పాపాలు సగం రాలిపోతాయి. పైకెక్కి పుష్కరిణిలో స్నానం చెయ్యండి. తదనంతరం భూవరాహస్వామిని శ్రీనివాసుని చూడండి. ఇక మీకు పాపం అనేది శేషం కూడా మిగలదు, నిశేషంగా పోతుందన్నమాట పాపం. అనగానే అప్పటి నుంచి అలా చేయడం మొదలుపెట్టారు. ఈ కథ చాలా గొప్పది. ఇది విని ఇందులో చెప్పినట్టుగా నడుచుకుంటే వాడట చివరి రోజుల్లో తప్పక యశృణోతి నరోభత్య విష్ణులోకే మహీయతే. ఈ కథను మీరు శ్రద్ధగా విన్నారని నా నమ్మకం. శ్రద్ధగా భక్తితో విన్నటువంటి వాడు చివరిలో శరీరం విడిచిపెట్టాక విష్ణులోకంలో విష్ణువు యొక్క అనుగ్రహము పొంది ఆయన గౌరవాలు స్వీకరించి టీవీగా బతుకుతాడు. మళ్ళీ వైకుంఠానికి వెళ్ళడం కదట, కొందరు వైకుంఠానికి వెడతారు, కానీ విష్ణువు గౌరవించాలనే ఉంది. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినా ఆయన గౌరవించే స్థానం పొందాలి మనం. ఈ కథ శ్రద్ధగా విన్నవాడిని విష్ణువు గౌరవిస్తాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు. మందరికి చాలామంది వస్తున్నారు, ఇందులో కొంతమందికి ఎక్కువ గౌరవం ఉంటుంది, కొందరు తక్కువ ఉండొచ్చు. అందరికీ ఒకే రకంగా చేయలేం కదా, అందరికీ ఒకే రకంగా పెట్టలేం కదా. కానీ అందరికంటే ఎక్కువ గౌరవం పొందాలంటే దానికి తగిన ప్రవర్తన మన దగ్గర ఉండాలి. అన్నిటికంటే విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా ఎక్కువ సన్మానాలు పొంది ఆయన ద్వారా గౌరవింపబడాలంటే ఈ కథని శ్రద్ధగా వినడం ముఖ్యమన్నారు. వెంకటాచల మహాత్మ్యాన్ని మనం ఈ విధంగా సప్తాహ దీక్షతో అందున రెండేసి పూట్లు కూడా చెప్పుకుంటూ సాధ్యమైనంత వరకు చెప్పుకున్నాం. ఈశ్వరానుగ్రహంతో స్కాంద పురాణంలో అధిక భాగం పూర్తి చేసుకున్నాం. సురాభాండేశ్వరుడు అనుగ్రహించాడు, అనుగ్రహించి నన్ను ఇక్కడికి పంపాడు. మీ ప్రేమను నాకు రుచూపించాడు, నా కథా శ్రవణం మీరు చేసేలా చేశాడు. మనందరం కూడా అటు ఈశ్వరానుగ్రహాన్ని ఇటు వెంకటేశ్వరుని అనుగ్రహాన్ని కూడా సంపూర్ణంగా పొందాం. శరీరములు ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఐశ్వర్యంతో జ్ఞానంతో బ్రతుకుదాం. శరీరం విడిచాక వైకుంఠానికి వెళ్ళి విష్ణువు ద్వారా సన్మానాలు పొందుదాం. అని మరొక్కసారి మంగళాశాసనం చేస్తూ తక్కిన కార్యక్రమాన్ని భక్త శబరికిచ్చి ఆఖరిన నీరాజన మంత్రపుష్పాలు చెప్పుకున్నాక అప్పుడు మీరందరూ కూడా ప్రసాద స్వీకారం చేద్దురుగాని.